నమస్కారం. ఆఖ్యానిక ఛానల్కు స్వాగతం. శ్రీ గురుచరిత్ర 35వ అధ్యాయం. గత అధ్యాయాల్లో రుద్రాక్ష మహిమల గురించి తెలుసుకున్నాం. ఈ అధ్యాయం మంత్రోపదేశం గురించి, సోమవార వ్రతాన్ని గురించి తెలుపుతుంది. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మురుక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకుంది. అందుకు శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుకరాచార్యుడు మృత సంజీవని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుడి వల్ల ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుకరాచార్యుని తెప్పించి అతన్ని మింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయాన్ని స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్రకుమారుడును. అపారమైన మీ యశస్సును విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతన్ని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్పడానికి సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధులు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసుడు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకోగా శుకరాచార్యుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవిని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కలకు విరజిమ్మేశారు. కాని శుక్రుడు మరలా అతన్ని బ్రతికించాడు. రాక్షసులు అతన్ని చంపి భస్మం చేసి నీటిలో కలిపి ఆ నీటిని శుక్రుని చేత తాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకుని ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతన్ని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బతికిస్తే నేనే చనిపోవలసి ఉంటుంది. అందుకప్పుడామె, తండ్రి, నేనతన్ని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతకలేను అంది. అందుక రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. అందుకామె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి. కచుడు బ్రతికి బయటికి రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అంది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు. దేవయాని అందుకలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్ఛబోయింది. ఇక వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుకరాచార్యుడామెను మేలుకొలిపి మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతోనే కచుణ్ణి బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుడి కరుపు చీల్చుకుని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రాన్ని విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వల్ల మూడవ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకున్న కచుడు శుకరాచార్యునికి నమస్కరించి, అయ్యా, మీ కృప వల్ల విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసులు బ్రతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. నీకు మూడుసార్లు ప్రాణాన్ని ఇప్పించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టాన్ని నెరవేర్చు అని పట్టుబట్టింది. అందుకు కచుడు, నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేసావు గనుక తల్లివి. నిన్ను వివాహం ఆడదలచడం మహాపాపం, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశి అయి, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు ఇక తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వాళ్ళెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే మాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అంది. అందుకు శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైంది, ఉత్తమమైంది సోమవార వ్రతం. దానిని ఇదివరకు సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఆ వ్రతం మహిమను తెలిపే ఐతిహ్యం ఒకటి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగారు. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పరిపాలిస్తుండేవాడు. అతను సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకాన్ని చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేతిని చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనను గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతీ సోమవారం భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వల్ల పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువల్ల సామ్రాజ్యం, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యం, ధూపం అర్పించడం వల్ల సౌగంధ్యం, దీపదానం వల్ల కాంతిమత్వం, నైవేద్యం వల్ల సకల భోగాలు, తాంబూల సమర్పణ వల్ల 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వల్ల అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువల్ల సిరి సంపదలు, స్తోత్రం వల్ల బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వల్ల సర్వదేవత సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిగా ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకనాడు రాజకుమారుడు జలక్రీడకని వెళ్లి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కాని రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతం ఆచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, శవం కనిపించకపోతే సహగమనం చేయకూడదు, ఎంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలం, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దయాదులు అతని రాజ్యాన్ని అపహరించి ఆ రాజదంపతులను చెరసాల్లో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం పాటు వేచి చూసిన తరువాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. నీట మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమంతా ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే ఉండిపొమ్మని అతన్ని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతాన్ని తాగించి అతని భార్య కోసం 1 పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తననెప్పుడు స్మరించినా ఆపదలలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం తాగడం వల్ల దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుంచి పైకి వచ్చిన చంద్రాంగదుణ్ణి చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడం కోసం నదికి వచ్చింది. కాని ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రం, నొసట కుంకుమ కనిపించకపోయేసరికే ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపాన్ని ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వల్ల 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు. వారి రాజ్యాన్ని అపహరించిన దయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతిని తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణలు కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును, రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పిందంతా విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రం శ్రేయోదాయకమైన మీ పాదసేవ మాకు చాలదా. త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. అందుకు శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తేనే గాని మీ సేవ మాకందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు, అతని భార్య వాళ్లను చూడ్డానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగిందంతా తెలుసుకుని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి, దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇంతటితో 35వ అధ్యాయం సమాప్తం.